ఆకలి ఉన్న వేదవ్యాసునికి అందరి బుద్ధుల్ని శాసించేటువంటి ఆదిశక్తి విశాలాక్షి యొక్క మహిమ చేత వేదవ్యాసునికి కాశీనగరంలో భిక్ష లభించలేదు. ఆయనకే కాదు, ఆయన శిష్యులు 1000 మంది వారికి కూడా భిక్ష లభించలేదు. ఏ కారణం చేత భిక్ష లభించలేదో కాశీనగరాన్నంతటిని కూడా పరామర్శించి రమ్మనమని శిష్యుల్ని పంపాడు వ్యాసదేవుడు. తిరిగి వచ్చి శిష్యులు చెప్తున్నారు, కాశీనగరంలో ఎటువంటి కొత్త విషయము కనబడలేదు, ఎప్పటి వలే ఉంది కాశీ, ఎందువల్ల భిక్ష కలగలేదో కారణం తెలియలేదు. ఆ త్రినేత్రధారి అయినటువంటి విశ్వేశ్వరుని యొక్క మాయ చేత ఎక్కడ భిక్ష లభించలేదు. వెంటనే కడకడంబడి ఆకలితో బాధపడి భిక్షాపాత్రము నట్ట నడువీధి ఉంపగుల వేచి, నట్ట నడువీధి నిలిచి భిక్షాపాత్రని పగలవేచి కోపావేశంబున, కోపావేశంతో శపించబోయాడు కాశీనగరాన్ని. ధనమదంబును వేద విద్యామదంబు మోక్ష లక్ష్మీ మదంబును ముదిరి కాదే, కాశికా పట్టణంబున కరుణ లేక బ్రాహ్మణులు నన్నునిటు భంగపర చీరనుచు. ఇక్కడ కాశీనగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మదం పెరిగిపోయింది. ఎందుకంటే ఈ నగరంలో విద్య బాగా ఉంది కనుక విద్యామద ఉంది, పైగా సంపద బాగా ఉన్నది అందువల్ల ధనమద ఉంది. ఇక్కడ ఉన్న వారికి మోక్షం తప్పనిసరిగా లభిస్తుంది గనక మోక్షలక్ష్మి మదం కూడా పెరిగిపోయింది. ఇన్ని మదం పెరిగిపోవడం వల్ల నన్ను వీరు గమనించకుండా అవమానిస్తున్నారు కాశీనగర వాసులు అని అనుకుంటున్నాడు వేదవ్యాసుడు. అంటే ఆకలి బాధ ఎంత పతనానికి దారితీస్తుందో చూసారా. మానావమానాల్లో సమానంగా ఉండాలి క్షేత్రవాసి అని ముందే చెప్పుకున్నాం మనం, దాన్ని కూడా తప్పుతున్నాడనమాట. తనకేదో అగౌరవం జరిగిపోయింది అనుకున్నాడు. ఇప్పుడు ఎన్ని బాధలంటే కడుపులో ఆకలి మంట, పైన సూర్యుని మంట, మూడవది అవమానం జరిగిందేమోననే బాధతో తెచ్చుకున్నామంట. ఇన్ని మంటలు కలబోసి కృష్ణ ద్వైపాయనుడు ఆత్మగతంబున ధనము లేకుండెదరు మూడు తరములందు, మూడు తరముల చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును మూడు తరముల వెడలవలయు. ఇక్కడ నుంచి మూడు తరాల వరకు వీళ్ళకి ధనం ఉండకూడదు, మోక్షం ఉండకూడదు, విద్య ఉండకూడదు కాశీనగర వాసులకి అని శపించబోయాడు. పారాశర్యుండు క్షుత్విపాసా పరవశుండై శపియింపందలంచు నవసరంబున, పరాశర పుత్రుడైన వ్యాసదేవుడు ఈ విధంగా శపించబోతూ ఉండగా ఒక్క విప్రగృహంబు వాకిట పార్వతి ప్రాకృత వేషంబున. ఈ లోపల ఒక విప్రగృహము యొక్క వాకిలి తెరచుకుంది. తెరచుకున్న వాకిలి నుంచి ఒక మహాశక్తి ప్రాకృత స్త్రీ వేషంతో వచ్చిందనమాట. జగజ్జన్ని విశాలాక్షి అన్నపూర్ణమ్మ ఎలా పిలిచిందిటంటే సంయమివరా ఇటు రమ్మని, సంయమివరా అని పిలిచిందిట. ఆ పిలుపులోనే ఎట్టి పడిపో ఉంది. సంయమివరా అంటే నిగ్రహ సంపన్నులైన వారందరిలోకి గొప్పవాడా అని అర్థం అన్నమాట సంయమివరా అనడంలో. ఆ మాటలోనే మునికి కావలసింది నిగ్రహం కదయ్యా, ఆ నిగ్రహాన్ని కోల్పోయావా అనే చీవాటు కూడా అందులోనే దాగి ఉంది. అంత చక్కగా చీవాట్లు పెడుతోందమ్మ సంయమివరా ఇటు రమ్మని, పిలుపులోనే అంత చక్కగా వడ్డించింది అన్నమాట అన్నపూర్ణమ్మ. ఇటు రమ్మని వీచి హస్త సన్నాదరడిలా, ఇలా రావయ్యా అని పిలిచింది ఆ తల్లి బిడ్డని పిలిచినట్లుగా. అప్పుడు ఆ చేతికున్నటువంటి ఆ కటకాభరణము మృగయిట గల్లు గల్లుమని అమ్మ చేతి కంకణాల మ్రోత విన్నాడు వేదవ్యాసుడు. చేరం పిలిచి అమ్మత్త కాశిని సత్యవతే యునికిట్లనియే అలా పిలిచి సత్యవతీ తనుడైన వేదవ్యాసునితో ఇలా అన్నదిట అమ్మ. ఓ మునీశ్వర వినవయ్యా, ఉన్న ఊరు కన్న తల్లియునొక్కరూపన్న రీతి. ఉన్న ఊరు కన్న తల్లి అంటారు కదా, ఈ రెండు ఒక్కలాంటివే. అలాంటి ఉన్న ఊరి మీద శపించడానికి సిద్ధపడతావా? పైగా ఇది మామూలు ఉన్న ఊరా, విశ్వనాథుడు ఉన్న ఊరు. అటు విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి కాశి, ఇవ్వీటి మీద ఆగ్రహము తగునే శివునికి భార్యతో సమానమైనటువంటిదయ్యా అని. అంటే అమ్మ పార్వతి ఎవరో కాశీనగరము ఆసక్తే. అటువంటి శివుని అర్ధాంగ లక్ష్మి అయినటువంటి కాశి మీద ఆగ్రహము తగుని, ఎటువంటి కాశీ ఇది, 1000 శాఖలతో సమవేద రాశి ఏకవింశతి రూపమై రుంగ్ నిగమము 900 యొక్కండు త్రోవలంది ఇరుమే ఆధర్వ యజుస్సులుండు కాశీ. మొత్తం వేదములన్నీ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములు తమ శాఖలన్నింటితో పాటు ఇక్కడ పరిపూర్ణంగా వర్ధిల్లుతున్నాయి కాశీక్షేత్రంలో. అటువంటి వేద విద్యానిధి అయినటువంటి కాశీనగరంబు మీద భిక్ష లేకుండా కారణంబుగా నీయంత వాడు కటకటంబడి శపయం పొందలంచునే, నీయంతటి వాడు వేదవ్యాసుడంటే ఎటువంటి వాడు, తాపసులందరికీ మార్గం చూపించినటువంటి వాడే, ఇన్ని వేదములు ఇక్కడ ఉన్నాయంటే ఈ వేదముల యొక్క స్వరూపం బాగా తెలిసిన వాడు నువ్వు, అటువంటి నువ్వు పొట్టకి దొరకలేదని చెప్పి కాశీని తిడతావా చెప్పు. సరేలే బ్రాహ్మణుడువు కదా, నీకు ఏమన్నా నిందలు, అటు విశేషించి ఆకున్నవాడు, ఎందుకంటే నిగ్రహానుగ్రహ సంపన్నుడైనటువంటి ఋషివి, పైగా ఆకలి మీద ఉన్నావు, అందువల్ల నీలాంటి వాడిని ఎక్కువగా ఇది అనడం మాలాంటి సామాన్య గృహిణులకి మెచ్చు కాదులే అన్నదిట. అంటే ఆమె పార్వతిని తెలియదు, ప్రాకృత వేషంతోనే కనబడిందనమాట. విశేషించి ఆకున్నవాడవు కావున ఈ అవసరంబున నిన్ను హెట్టుకుందాడుట మమ్మబోటి గృహిణులకు మెచ్చు కాదు. ఇటువంటి సమయంలో నిన్ను ఏవైనా ఎక్కువ తక్కువలు మాట్లాడితే మాలాంటి వాళ్ళకి క్షేమం కాదు, ఎందుకంటే మమ్మల్ని చెప్పించడానికి ఎక్కడ సిద్ధపడతావో అన్నది పార్వతి. ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు కనుక నీ కడుపు నింపడం గృహస్థుల బాధ్యత, అందుకు గృహిణిగా మా ఇంటికి కుడివరమ్ము గృహిణిగా నిన్ను ఆహ్వానిస్తున్నాను, మా ఇంటికి భోజనానికి రావయ్యా. కుడిచి కూర్చున్న పిమ్మట కొన్ని మాటలు నీతోడ ఆడగలవు. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత కొన్ని మాటలు నీకు చెప్పాలి, ఇప్పుడు మాత్రం మాట్లాడడానికి సమయం లేదు, ఎందుకంటే మా ఆయన గారు ఎదురు చూస్తున్నారు. ఆయన అతిథి లేకుండా భోజనం చెయ్యడు. వైశ్వదేవాది విధులు సర్వమును తీర్చి అరసియున్నాడు నా భక్త అతిథి రాక. మా ఆయన గారు గృహస్థు చేయవలసినటువంటి వైశ్వదేవము మొదలైన కర్మలన్నీ పూర్తి చేసుకుని అతిథి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా. అతిథి పంక్తికి రాకున్నా అరగింపడుంటి నొకరాడు పతి ఎట్టి ఎరకమునను. అతిథి పక్కన లేకుండా ఎప్పుడు భోజనం చేయడు మా ఆయన. ఆయన గారి నియమోది ఒంటిగా ఏనాడు భోజనం చేయడు. భారతదేశంలో అటువంటి సంస్కృతి ఉండేది, అతిథికి పెట్టకుండా భోజనం చెయ్యకూడదు అని అనుకునే గృహస్థులు ఉండేవారు. అలాంటి గృహస్థు మా ఆయన ఎట్టి ఎరకమునను, ఎలాంటి అవాంతర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అతిథి లేకుండా భోజనం చేయడు గనక మా ఆయన గారికి ఆకలేస్తాం తొందరగా అన్నదిట. ఇక్కడ కూడా ఇక్కడ వ్యాసుని మీద వాత్సల్యం కన్నా ఆయన గారికి మీద మమకారాన్నే చెప్తోంది అమ్మ పార్వతమ్మ. అభ్రరంగా ఉపస్పర్శమాచరించి వేగ విచ్చేయవలయు నా విభుడు దశమి ఆకటికి నార్వలేడు బ్రాహ్మణ వరేణ్య అర్కమండలమిది వ్రాలి అపర దిశకు. ఇదిగో అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్న సమయం వచ్చేస్తుంది, తొందరగా నువ్వు గంగా నదికి వెళ్లి ఉపస్పర్శ చేసి, అంటే మధ్యాహ్నం చేయవలసింది ఉపస్పర్శ మాత్రమే, అది చేసి తొందరగా రావయ్యా, మా ఆయన గారు అసలే ఆకలి కొరవలేరు అంటున్నదిట. అంటే ఆయన గారు విశ్వేశ్వర స్వామి ఆకలి కొరవలేరు అన్నమాట. ఈ విధంగా ప్రాకృత వేషంతో వచ్చి ఇంత చమత్కారంగా మాట్లాడుతున్నది అమ్మ. ఈ లోపల ఈ మాటలు వినగానే వేదవ్యాసునిలో ఒక్కసారి ఆవేశం చల్లబడిందనమాట. అమ్మ మాతృత్వమూర్తిగా కనబడి భోజనం పెడతాననగానే అంటున్నాడు, చేయగలవాడ నేను నీ చెప్పినట్లా బ్రాహ్మణుడు కానా నాకు చపలము ప్రకృతి. అమ్మా నువ్వు చెప్పినట్లు చేస్తాను, ఏదో జాతి లక్షణం చపలత్వం, ఆ చపలత్వంతో ఇలా ప్రవర్తించానమ్మా. బుద్ధి కృప చేసి రక్షింపు పుణ్య సాధ్వి, కాక నీ పేరు నాకు నిక్కముగా చెప్పు. అమ్మా నన్ను క్షమించి నీ పేరేమిటో చెప్పమ్మా అని అడిగేట. అడిగితే అమ్మత్త కాసిన సాత్యవరేయునికి ఇట్లనియే ఒక చిరునవ్వు నవ్వి అంటోందమ్మ, ఏం నా పేరు చెప్పాలా నీకు ఇప్పుడు, అది చెప్పడం మొదలు పెట్టానంటే సమయం చాలదయ్యా అన్నదిట అమ్మ. ఊకో చెప్పగా ఎంత ఏని తడవవో విప్రసార్థూల, నీ వాకున్నాడవు భోజనోత్తరమునం దాస్థానమయ్యుండి. ఊకో చెప్పగా ఎంత ఏని తడవో, నువ్వు ఊకొడుతూ ఉంటే నేను చెప్పడం మొదలు పెడితే సమయాలు చాలవు, యుగాలు చాలవు, కల్పాలు చాలవు నా పేర్లు చెప్పాలంటే అన్నదనమాట. అనంత నామములతో ప్రకాశిస్తున్నటువంటి సహస్రనామములను మనం అంటాం, కానీ అనంత నామాలతో అనంత రూపాలతో అనంత తత్వాలతో ప్రకాశిస్తున్న అమ్మ తన గురించి చెప్పడం ప్రారంభిస్తే అంతకాలం భరించగలమా, అంత అనంతత్వం మనకు ఉన్నదా. అందువల్ల నేను చెప్పడం మొదలు పెడితే నేను నా గురించి చెప్తూ ఉండగా నువ్వు సర్వము మరచిపోతావయ్యా, ఆకలితో ఉన్నావే, ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టి ఉపన్యాసం ఇవ్వడానికి సమయమా ఇది, అందువల్ల ముందు ఆకలి తీర్చుకోవాలి. ఆకున్నాడవు భోజనోత్తరమునం దాస్థానమయ్యుండి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయిలే, భోజనం చేసిన తర్వాత కూర్చోబెట్టి చెప్తాను, అది అమ్మ చేసే పని. ఆకలి తీర్చిన తర్వాత బుద్ధి చెప్తుంది గాని ముందే బుద్ధి చెప్పడం కాదనమాట. అర్రాకం బెట్టక చెప్పేదని వినుము వృత్తాంతంబును తేటగా, వీకన్ వేళ అతిక్రమించే కుడువన్ వేంచేయుమా గ్రక్కునన్. సమయం దారిపోతుంది, తొందరగా రావయ్యా భోజనానికి అన్నాదిట అమ్మ. అని నం పారాసర్యుండు ఆ ఆర్యతో, అమ్మా ఒక్క విన్నపంపు గలదు ఆకర్ణింపుమని ఎట్లని అమ్మతో ఇలా అంటున్నాడు. అమ్మా నువ్వు ప్రేమగా నన్ను పిలిచావు కాదన్న గాని ఒక్క విన్నపం, నేనొక్కడిని కాదమ్మా, అందరం కలిసి ఒక చోట గుమికూడి తెచ్చుకున్న ఆహారాన్ని ఒక చోట పెట్టి అప్పుడు మేము భోజనం చేస్తాం. ఇది మా నియమం. దినము దినంబు దప్పకిటు త్రిమ్మరి చాలగా భిక్ష చేసి జనునెడ కూడవత్తురు కుశాను సమానులు నన్ను ఐల జైమిని ముక్షలైన శిష్యులు సమిద్ధమతిన్ పురసూర్య వీధికి మునుకుని ఒయ్యనొయ్య కఠమున్ కఠవల్లియును పఠించుచును. ఆ శిష్యులు కూడా నిరంతరము వేద పఠనంతో వారు భిక్ష చేసినటువంటి ఆహారాన్ని తీసుకువస్తారు. శిష్యులును నేనుగూడి రాజీవ నేత్ర ఆశ్రమమున పాషాణ మఠాంతరమున రాశి ఓయుదుము అఖిల పాత్రికల యందు అందరును తెచ్చినట్టి భిక్షాసనముల. మేమందరం తెచ్చిన ఆహారం ఎవరికి వారం తినేయకుండా అందరం ముందు ఆహారాన్ని రాసిపోసి తర్వాత వేటికి వాటిని విభజించుతాము. పాయస పూప సూప పదార్థ నివహంబులు ఏకీభవించిన ఏర్పరించి అన్నింట సగము అతిథ్యభ్యాగతార్థంబు భజనంబుల నుంచి పాయబెట్టి ఆ తెచ్చిన ఆహారాన్ని వేటికి విభజన చేసి అందులో కొంత భాగాన్ని అతిథుల కోసం ఉంచి అతిథులకు సమర్పిస్తా. అంటే మాకు కూడా అతిథి ధర్మం ఉందన్నమాట. అతిథులకు సమర్పించి సగము భాగీరథీ సలిల ధారా ప్రపూరంబున ప్రక్షాళితంబు చేసి మిగిలిన అన్నాన్ని భాగీరథీ జలంతో శుద్ధం చేసుకుని తారతమ్యంబున వృద్ధ పురస్సరంబుగా పరిపాటి వేర్వేర బంతి సాగి ఆ భోజనం చేసే పద్ధతి చెప్తున్నాడు. వృద్ధ పురస్సరంబుగా అంటే పెద్దవారు తర్వాత చిన్నవారు ఈ వరుస క్రమంలో అందరం కూర్చుంటాం. అర్థిన అమృతాయతామని అనుమతించి ఏను మున్ను ప్రాణాహుతులెత్తజూచి ఆ విధంగా అందరం కూర్చున్న తర్వాత అమృతాయతాం అనే మంత్రాన్ని చెప్పి నేను ప్రాణాహుతులు తీసుకోగా అంటే ప్రాణాయ స్వాహ మొదలైన మంత్రములతో ఆహుతుల్ని స్వీకరించగా అది చూసి శిష్యులందరూ కూడా చేయు ప్రాణాగ్నిహోత్రంబు శిష్యకోటి ఇంతకాలంబు ఈ వ్రతం విట్లు చెల్లే. ఇలాగ ప్రతిరోజు మాకు భోజనం చేయడం భిక్షను సంపాదించడం జరుగుతోందమ్మా. అలాంటి సంపాదనలో ఇప్పుడు అవకరం కలిగింది, ఆకలి తట్టుకోలేక ఈ విధంగా చెప్పించానమ్మా, నన్ను క్షమించు అని బ్రతిమాలుకుంటున్నాడు అమ్మని. ఎన్నడు చూడమున్ వినము ఇట్టి మహాద్భుతమేమి చెప్పుదున్కి నరకంటి ఎట్టిడిన కీలున కాశీపురంబునందు భిక్షాన్నము లేదు నీ అడుగులాన నిజంబు. అమ్మా, ఒట్టిడిన కీలని ఎవరో ఒట్టి పెట్టినట్లుగా ఈ రెండు రోజుల మీద భోజనం దొరకలేదమ్మా. నీ పదంబులానా నీ అడుగులానా, నీ అడుగులానగా చెప్తున్నానమ్మా, నిజంగా మాకు భోజనం దొరకలేదు అందువల్ల చెప్పించామ్మా అంటున్నాడు. అంటే ఒక పసిపిల్లవాడి వలే ఏ విధంగా క్షమాపణ వేడుకుంటున్నారో చూసారా వేదవ్యాసుడు. నిజంబుగా విన్నవించదన్ నిన్నటి నుండి ఏము నీరు నీగి నుంటి మినుట్టు పాసములు. అమ్మ దగ్గరికి వెళ్ళి పిల్లవాడు ఏం చేయనమ్మా బాగా ఆకలేసింది అందువల్ల అలా అన్నాను అనగా నాకు జాలి పుడుతుంది అలా అంటున్నాడు అనమాట వేదవ్యాసుడు. నిన్నటి నుండి మేము నిరునీగి నుంటి మినిట్టు పాసములు, నిట్టు పాసము బాగా ఉపవాసం ఉండిపోయామమ్మా. చట్టులు డప్పిమై నవ్వురు సౌరయి పాత్రలు దారు కాశికా హట్టము నందు కూటికి నుపాయము లేక పరిభ్రమింప వారెట్టరి పోవ నిమ్మనుచు నించుక ఏనుయి తల్మి లేక ఏనెట్టు భుజింపు వాడ తరలక్షణ ఒక్కడ నీ గృహం బురన్. ఈ విధంగా నాతో పాటు మా శిష్యులు కూడా ఆకలితోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను ఒక్కడిని నీ ఇంట్లో ఎలాగమ్మా భోజనం చేస్తాను. అస్తమింపగ చేరినాడు హిమకరుడు శిష్యులే కాక అయుతంబు జిగురుబోడి వ్రతము తప్పి భుజింపంగ వలను కాదు నేడు నిన్నటి మరునాటి నిక్కువంబు. ఇదిగో సూర్యుడు అస్తమిస్తున్న సమయం దగ్గర పడుతోంది, శిష్యులు చూస్తే వెయ్యమంది, అందరికీ నువ్వు భోజనం ఎక్కడ పెట్టగలవు, వాళ్ళు లేకుండా నేను తినలేను, అందువల్ల క్షమించమ్మా నేను భోజనం చెయ్యను అన్నాడు వేదవ్యాసాలు. అప్పుడు ఒక చిరునవ్వు నవ్విందిట జగదంబిక. అనవుడు నల్ల నవ్వి కమలానని ఇట్లను లెస్సగాకవో మినివరా నీవు శిష్యగణ మున్గొని చెయ్యన రమ్ము. సరేలే శిష్యులందరినీ తీసుకుని తొందరగారా అన్నది. ఎంతమంది వచ్చినా భోజనం పెట్టగలను, ఎందుకంటే విశ్వనాథుని కృప పేర్మి ఎందరి తిథులు చనుదించిన కమధేనువున్ పనిగొనునట్లు పెట్టుదు నపారములైన అభిప్సితాన్నముల్. అమ్మ ఎంత చక్కగా మాట్లాడుతుందో. విశ్వనాథుని దయ వల్ల కామధేనువు కావలసినవి ఇచ్చినట్లుగా నేను ఎవరికైనా ఎంతమందికైనా అమృత అన్నాన్ని పెడతాను అని చెప్తోందమ్మ. ఇది అమ్మ సకల జగత్తుకి ఇస్తున్నటువంటి అభయం. ఎంతమందికైనా సరే అభీప్సితాన్నముల్, ఏది కోరుకుంటే దానిని ప్రసాదిస్తాను అని అమ్మ అభయవచనాన్ని చెప్తోంది. ఇదంతా విశ్వనాథుని కృప పేర్మి. ఈ మాట్లాడడం ఒక మామూలు వ్యవహారికమైన మాటలా కనబడుతోంది. ఏదో విశ్వనాథుని దయ వల్ల మా ఇంట్లో అందరికీ పెట్టగలిగినంత ఉందిలే అంటాం అలా అంటున్నట్టు కనబడుతుంది. నిజంగా విశ్వనాథుడి దయే అమ్మ అన్నపూర్ణమ్మ. అనిన అట్లా కాక మహాప్రసారంబని వేదవ్యాసుండి శిష్యులను గుర్చుకుని భాగీరథించని ఉపస్పృశ్యంబాచరించి ఏతెంచిన శిష్యులందరినీ కూర్చుకుని ఆయన వచ్చేట, 1000 మందితో పాటు ఆ గంగలో ఉపస్పర్శ చేసి చేరుకున్నాడు అమ్మవారి భవనానికి. ఛత్ర సహితంబుగా పరాశర తనూజు బంతి సాగించ ముక్తి శాలాంతరమున. అక్కడ అమ్మవారి భవనంలో భోజనాలు వడ్డించబడుతూ ఉన్నాయి. అందరూ చేరుకున్నారు, అక్కడ పంక్తిలో కూర్చున్నారు. వారందరి ముందు కూడా ఎటువంటి పత్రములు వేయబడ్డాయంటే ఆ విశాలాక్షి మహాదేవి అనుభావంబున ఆ మహాముడుల ముందుట కనకరంభాపలాస పత్రంబుల యందు. కనకరంభాపలాస పత్రములు అంటే బంగారంతో చేయబడ్డ అరటి ఆకులు అనమాట. అటువంటివన్నీ కూడా ఆ పాత్రలు వారి ముందు పెట్టబడ్డాయి. అందులో వడ్డించబడ్డాయి పదార్థాలు ఆశ్చర్యకరంగా తమంత తాము ఉద్భవించినటువంటి వంటకములు ఏవి అంటే అపూపంబులు, లడ్డుకంబులు, ఇడ్డెలు, కుడుములు, అప్పంబులు, నిప్పట్లు, జిల్లేడికాయలు, దోసీలు, సేవియలు, అంగరి పొలియలు, పోవెలు, సారిపత్తెలు, జొత్తరులు, చక్కిలంబులు, మణుగు పువ్వులు, మోరుండలు, పుండ్రీక్ష ఖండంబులు, పిండ ఖర్జూర ద్రాక్ష నారికేళ కదలి పనస జంబు చూతలి కుజ దాడిమి కపిత్త కర్కంధు ఫలంబులు గసగసలు బెసరు పులగములు చెరకు గుడములు నరిసెలు బిసకిసలయముల వరుగులు అంటూ సుమారు 2 పొటలు మించినటువంటి ఆహార పదార్థాలని వర్ణిస్తూ ఉన్నాడు శ్రీనాథుడు. అంటే అన్నపూర్ణమ్మ వడ్డిస్తే అన్నానికి కొరవేముంది, తినగలిగే శక్తి వీడిలో ఉండాలి గాని అంత చక్కటి వంటకాన్ని పెడుతోందనమాట. అందులో శ్రీనాథుడు భోజన ప్రియుడు అంటారు. వ్యాసుడు వారు వర్ణించిన వంటకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఏవి భోజన ప్రియత్వమేనా, అమ్మ వడ్డిస్తే ఎవరికైనా భోజన ప్రియత్వం వస్తుంది. ఆ విశాలాక్షిదేవి ఎన్ని రకాల వంటలు వడ్డిస్తున్నదో ఆ పళ్ళాలలో, వాటన్నిటినీ ఆరగించడానికి సంసిద్ధులవుతున్నారు వేదవ్యాసుడు శిష్యుడు మొదలైనటువంటి వారు. పక్కన జీర్ణశక్తికి మందులు ఉంచుకుని అన్నాలు తింటున్న రోజుల్లో ఒకవైపు పిజ్జాలు బర్గర్లు అంటూ విదేశీ రుచుల కోసం నాలుకలు చాచుకుంటున్న రోజుల్లో ఈ వంటకాల పేర్లు వింటూ ఉంటూనే ఒక్కసారి ఏదో తెలియని మాధుర్యాలు తగలవచ్చు. ఎంత చక్కటి వంటకాలు! చెరకు పాకంబులు, రాజనంపు మడుంగు టోగిరంబులు, చక్కని బియ్యంట, అవి కూడా మెలమెల మెరిసిపోతున్నాయట. వాటితో వండిన వంట, మల్లె పువ్వులా విచ్చుకున్నటువంటి అన్నము, వాటి పైన వడ్డించినటువంటివి తిమ్మనంబులతోడ దధి పిండ ఖండంబులతోడ అన్నాడు. అంటే గడ్డ పెరుగులు అనమాట, మేగడలతోడ, మజ్జిగలతోడ, నూరుగాయలతోడ, అంబ కవలంబులతోడ, రసావళలతోడం కూడా భుగభుగలంతకు పొగపు కంపులంతోడం ప్రతిభటించు. ఈ వండిన వంటకాలన్నింటిలోనే రకరకాల పొగలు వస్తున్నాయట, వాటిలో సువాసనలున్నాయి. ఆ సువాసనలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు. వేటి వేటి సువాసనలున్నాయంటే రామఠామోదంబును, రామఠామోదంబుతో మంతనంబాడు మెంతుల నెత్తావులు. రామఠామోదము అంటే, రామఠము అంటే ఇంగువు అనమాట. ఆ ఇంగువు వాసన వస్తోందిట. ఈ ఇంగువు వాసనంతో మంతనమాడుతూ మెంతుల నెత్తావులు వస్తున్నాయి. మెంతుల వాసనలు, మెంతుల నెత్తావులితో బిత్తరించు జీరకంబుల సౌరభంబులను. ఆ మెంతుల వాసనని ఓడిస్తూ జీలకర్ర వాసనలు వస్తున్నాయట. జీరకంబుల సౌరభంబులతోడం ప్రస్తరించు కుస్తుంబురు కిసలయ్య వాసనలు. కుస్తుంబురు కిసలయములంటే కొత్తిమీర అనమాట. ఆ కొత్తిమీర యొక్క వాసనలు, కుస్తుంబురికి సయ్య వాసనలతోడం పిశాలించు కరివేపాకు పరిమళంబు, కరివేపాకు పరిమళంబులతో సంధించు కమ్మక సింద గంధంబులను. అప్పుడు వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యాలు ఇవి. వాటితో పాటు ఏలకుల సౌరభంబులను, ఏలకుల సౌరభంబులతోడం సాలగించు కాలాగరు కురంగనాభి కర్పూర గంధసార నీహార వాపూరంబుల వలపులను. కాలాగరు కురంగనాభి కర్పూర గంధసార నీహార వాపూరంబుల వలపులతోడం కలగించు మహిసాక్షి గుగ్గులు ధూప ధూమంబుల కమ్మదనంబులను. అంటే ఆ తాగే నీళ్లలో కూడా కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి ఉంచారనమాట. అవి కాక ఆ వంట ఉన్నటువంటివి వడ్డించేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలం కూడా నిర్మలంగా ఉండడమే కాక చక్కటి సుగంధం కోసమని ధూపములు అవి వేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా కిటికీల గుండా వెళ్లి వీధిలో వెళ్లే వాళ్ళకి చక్కటి వాసనలు ఇస్తున్నాయట. ఆ విధంగా మెరసిపోతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఆ పాకశాల, భోజనశాల. ఆ వంటలలో మిరియంబు పెరిమయు, పసుపు పసయు, శుంఠి సొబగు, ఆవఠేవయు, చెందుప్పు చేగయు, కారాపువ్వు మవ్వంబును, పిప్పలి ఎప్పును, అల్లంబు మల్లంబును, చింతగ్రుజ్జు రజ్జును, పేలపిండి మెండును, నిప్పపు మొగ్గల ఎగ్గలికయు, వెన్న పెన్నాటకంబును కలిగి ఒక్కొక్క మరియు తనకు తాను నులివేడి కట్టావితో ఆవిర్భవించిన. ఇవన్నీ చక్కటి వేడితో, ఎంతే ఎంత వేడి ఉండాలో అంత వేడితో ఇవన్నీ తమకు తాముగా ఆవిర్భవించాయట ఆ వడ్డించిన పల్లెరాలలో. అన్నపూర్ణమ్మ యొక్క మహిమ చేత ఇంత చక్కని వంటకాలు ఏర్పడ్డాయి. అందరూ కూడా పాత్రల ముందు కూర్చున్నారు. ఆకలి ఇంకా విరిగిపోయింది ఆ వంటకాలు చూస్తూ ఉంటే. ఆ సమయంలో గృహస్థు రావాలి, అతిథులందరూ సిద్ధమైపోయారు, గృహంలోంచి గృహస్థు రావాలి ఈ ఆహారశాలలోకి. ఆయన కోసం అందరూ చూస్తున్నారు. ఈ లోపల గృహస్థు వచ్చాడు. ఆయన కోసం వడ్డించినటువంటి ఆ పాత్ర వద్దకు వస్తున్నాడు, పళ్ళెం వద్దకు. ఆ వస్తున్న గృహస్థుని ఒక్కసారి చూశారు మహర్షులందరూ కూడా. ఆ వస్తున్న గృహస్థు ఎవరయ్యా అంటే ఆదిమ గృహస్థే వస్తున్నాడు. ఆ వస్తున్న స్వామి సొగసు ఎలా ప్రకాశిస్తోందంటే, తరుణ కంకోల పాద పల్లవము ఛాయ ఠవణించు జడల జూటంబు ముడిచి హైమంబులైన రుద్రాక్ష కుండలములు శ్రవణ పార్శ్వములందు సంతరించి నిర్నాభిబిలముగా నిర్వీగు బొజ్జపై సలిల కషాయ వస్త్రము ధరించి ఆపాదమస్తకంబకిలాంగ కంబుల నవ్య భస్మోద్ధూళనంబు చేసి పాశుపత దీక్ష రూపంబు పరసినట్లు శాంతి పుంభావమొందిన సౌష్ఠవమున బంతి నడిమికి నేతెంచె భవన భర్త తపసులకు భక్తి నన్నంబు ధారవోసి. ఆ స్వామి సదాశివుడు గృహస్థు భవన భర్త. భవన భర్త అంటే ఇంటి యజమాని అనమాట. భవనం అంటే ఇల్లు, భవన భర్త. ఈయన మామూలు భవన భర్త కాదు, భువన భర్త కూడా. ఆ స్వామి తరుణ కంకోల పాద పల్లవము చాయ ఠవణించు జడల జూటంబు ముడిచి లేత చిగురాకుల వలె ప్రకాశిస్తున్నటువంటి, లేత ఎరుపు కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి జటాజూటాన్ని ముడిచి హైమంబులైన రుద్రాక్ష కుండలములు శ్రవణ పార్శ్వములందు సంతరించి రుద్రాక్షలకు ఇరువైపులా బంగారము తాపినటువంటి కుండలాల్ని రెండు చెవులకు ధరించి నిర్నాభిలముగా నిర్వీగు బొజ్జపై సలిల కషాయ వస్త్రము ధరించి నాభి కనబడకుండా కట్టుకున్నటువంటి కషాయ వస్త్రాన్ని ధరించి ఆపాదమస్తకంబకిలాంగ కంబుల నవ్య భస్మోద్ధూళ నంబు చేసి శరీరమంతా కూడా భస్మ త్రిపుండర రేఖలు ధరించి పాశుపత దీక్ష రూపంబు పడసినట్లు, పాశుపత దీక్ష రూపమెత్తిందా అన్నట్లు శాంతి పుంభావముందిన సౌష్ఠవమున శాంతరసమంతా పురుష రూపం ధరించి వచ్చిందా అన్నట్లు మహాశాంతమూర్తిగా వచ్చాడు బంతి నడిమికి నేతెంచి భవన భర్త. ఆ భవన భర్త భువన భర్త వచ్చి తపసులకు భక్తి నన్నంబు ధారవోసే. అతిథులుగా కూర్చున్నటువంటి తాపసులందరికీ కూడా అన్నాన్ని ధారపోసి ఆరగించమన్నాడు అమృతాయతాం అని చెప్పి. ఆరగించ చతుర్విధాహారములను మనసు కోరిక నిండంగ మునిగణంబు. చతుర్విధాహారాలు కూడా తిన్నారట మొత్తం మునిగణము. అవి ఏమిటి చతుర్విధాహారాలు అంటే భక్ష్య భోజ్య లేహ్య త్రోష్యములు, వాటిని ఆరగించారు. వారి నడుమ కూర్చుని భోజనం చేశాడు విశ్వనాథుడు. ఎలాగూ అంటే వారి బంతిన కుడిచ నవాస భర్త ధర్మగేహిని తాళ వృంతంబు వీవా. ఒక తాటి విసనకర్రతో అమ్మవారు విసురుతూ ఉంటే అయ్యవారు భోజనం చేశారట ఆ బంతి నడిమిన కూర్చొని. భోజనానంతరమున ఆస్థాన మండపంపున సుఖోపవిష్ణుండై ధర్మపత్నియు తాను గృహపతి బాదరాయుడు రావించి కూర్చుండ నియమించే. భోజనం అయింది, అందరూ శుభ్రంగా భోజనం చేసిన తర్వాత ఆస్థాన మండపంలోకి వచ్చారు. పెద్ద భవనం, ఆ భవనంలో ఆస్థాన మండపం. ఆస్థాన మండపంలో సుఖోపవిష్ణుడై కూర్చున్నాడు ఇంటి యజమాని. ఆ పక్కనే ఆయనకి సేవ చేస్తూ విసరుతూ, ఆ విసనకర్రతో విసరుతూ నిల్చున్నది ధర్మపత్ని అయినటువంటి జగజ్జన్ని పార్వతి. అలా ఉండగా వారిని రావించేట వాళ్ళందరినీ కూడా ఉచితాసనం మీద కూర్చోబెట్టి భోజనానంతరం ఇవ్వలసినటువంటి తాంబూలాదులన్నీ ఇచ్చిన తర్వాత కనుసన్న చేసి విశాలాక్షికి అతనితో ఆడగల మాటలాడుమనిన. ఒక్కసారి అమ్మవారి వైపు చూసి సైగ చేసేట, ఏం మాట్లాడారో మాట్లాడు అని. ఆయన ఏమీ మాట్లాడలేదు, అమ్మవారి వైపు సైగ చేశాడు. అప్పుడు ఆ మహాదేవి, ఆ తల్లి భర్త మనసు ఎరిగిన ఇల్లాలు గనక మనసు తెలుసుకుని సాత్యవతేయని గిట్లనియే వ్యాసునితో ఇలా అన్నదిట, అరగించిత కడుపు నిండార నీవు శిష్యతతి భోజనంబు చేసిన యతేచ్ఛ అదను తప్పిన తలగి అంతంతనున్నవారు లేరు కదయ్యా మీ వంగడమున. శుభ్రంగా తిన్నావు కదా, శిష్యతిథి కూడా భోజనం చేసింది కదా, అందరికీ ఎటువంటి లోటు లేదు కదా అని ఒక ఇల్లాలి వలె అడిగినదిట. అప్పుడు వెంటనే బాదరాయనుడు, మహాదేవి ఆ ఎంత చక్కటి భోజనము, మా కనీవిని ఎరగము ఇంత చక్కటి భోజనము, అంత చక్కటి భోజనాన్ని చేశాం, ఇట్టి అద్భుతం వెందేని కలది, పాత్రంబుల ఎందు విచిత్రంబులు అన్నంబులు సవ్యంజనంబులే తమకుందాం ఆవిర్భవించడు ఎట్లు. ప్రతి వంటకం కూడా సవ్యంజనంబులే నంజుడు పదార్థాలతో సహా పుష్కలంగా పుష్టిగా తమకు తాముగా ఆవిర్భవించాయే, ఇటువంటి ఆహారం ఎప్పుడూ తినలేరు, మీ ప్రభావంబ మీర ఎరుంగుదురు, మాకు చూడ నీవు విశాలాక్షివి ఈ అయ్య శ్రీ విశ్వేశ్వర శ్రీమన్ మహాదేవుండను కావలయు. మాకనిపిస్తుంది ఏమంటే మీరిద్దరూ కూడా విశాలాక్షి విశ్వేశ్వరుడనే అనిపిస్తుంది, అన్నం పెట్టిన ప్రతి దంపతులు కూడా విశాలాక్షి విశ్వేశ్వరుడే ఆ భావంతోనే అంటున్నాడు గాని నిజమే చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో అప్పుడు ఈశాని అంటే అమ్మ జగదంబ సర్వేశ్వరి ఇలా అంటున్నదిట, కాశీనగరం వరకు చేసిన అపరాధమునకు తగిన శిక్ష చేయిందలించి ఇట్లనియే. కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు కదా, ఆ అపరాధానికి శిక్ష వెయ్యబోతూ ఇలా అంటున్నది అమ్మ. అంటే ఇంతవరకు వడ్డించినవి వేరు, ఇప్పుడు వడ్డించబోతున్నవి వేరు, దివాట్లు వడ్డించబోతోంది అన్నమాట. మేలగు కాశీనగరంబు ఈలాగున భక్తి కలిగనే భోజనమేవేళం పుట్టదు, పుట్టని వేళం కినియందగునే వేదవ్యాస. ఇలాంటి భక్తి చూపిస్తే కాశీనగరంలో భోజనం పుట్టకుండా ఉంటుందా? ఒకవేళ పుట్టలేదనుకో, అప్పుడు వెంటనే కోపగించేయడమేనా? ఓ వేదవ్యాస, ఎట్టు పురాణముల్ 18 చెప్పితివి, 18 పురాణాలు ఎలా చెప్పేవయ్యా నువ్వు, ఎట్టు పురాణముల్ 18 చెప్పితివి, ఎట్లు వేదముల్ కట్టితి వెర్పరించి నుడికారము తప్పకయుండ భారతం వెట్టు రచించితివి, ఈవు ఋషి వెట్టేతివి ఒక్క దినంబు మాత్రలో పొట్టకు లేక తిట్టెదవు పుణ్య గుణంబుల రాశి కాశికన్. ఎలా చెప్పేవయ్యా 18 పురాణాలు, ఎలాగా ఏర్పరిచేవయ్యా వేదాలను, ఎలాగ మహాభారతాన్ని రాయగలగో, అసలు ఋషి ఎలాగయ్యో, ఆ మాత్రం నిగ్రహ శక్తి లేదు, ఒక్క జనంబు లోపల పొట్టకలేకపోయినంత మాత్రాన పుణ్య గుణాల రాశి అయిన కాశీని తిట్టడానికి సిద్ధపడ్డావే, క్షేత్రవాసికి క్రోధము తగునా అంటున్నది. అంటే ఇందాకే ఈ కథకు ముందే కుమారస్వామి నియమాలు చెప్పాడు కదా, కాశీక్షేత్రంలో ఉండాల్సిన నియమాలు, ఆ నియమాలు తప్పితే ప్రమాదము, కనుక నియమాలు తప్పరాదు క్షేత్రంలో అని చెప్పడానికి ఈ కథ ఉదాహరణ అన్నమాట. క్రోధంబు ఫలమే నిర్మల బోధమునకు తీర్థవాసమున కరహంబే క్రోధము వారాణసిపై క్రోధించిన విశ్వభర్త కుపింపడకు. క్రోధంబు ఫలమే నిర్మల బోధమునకు, బాగా చదువుకున్న దానికి ఫలమా కోపం? అంటే చదువుకున్న వాడికి కోపం ఉండాలా? చదువుకున్న దాని వల్ల వచ్చే జ్ఞానం వల్ల కోపం పోవాలి, వికారాలు పోవాలి. అలాంటిది ఇన్ని చదువులు ఇచ్చిన నువ్వే ఆ వికారాలు జయించలేకపోయావు. తీర్థవాసమున కరహంబే క్రోధము, తీర్థంలో ఉండేవాడికి క్రోధము తగునా? పైగా వారాణసిపై క్రోధించిన, కాశీ మీద కోపగించుకుంటే విశ్వేశ్వరుడు కోపం రాకుండా ఊరుకుంటుందా? వారాణసి ముక్తి స్థానంబు, వారాణసి మోక్షానికి స్థానమయ్యా, ఈ తీర్థంబు మీద ఎవ్వండి అన్యాయము తలంచు వాడు రుద్రపిశాచంబగు, వారాణసి మీద ఎవడు అన్యాయం తలబెడతాడో వాడు రుద్రపిశాచమవుతాడు అని పలికి భవాని భవుని ఆననంబాలోకించిన అని మాట్లాడుతూ ఒక్కసారి ఆయన గారు ముఖం చూసిందిరి భవాని. వెంటనే శివుడు ఎర్రగా చూసి, కాశీ నుండంగా అర్హుండు కాడు వీడు వెడలి పొమ్మను మాటలు వేయునేలా. ఒక్క మాటలా చెప్పాలంటే కాశీలో ఉండడానికి వీడు అర్హుడు కాడు, ఎందుకు 1000 మాటలు చెప్తావు? క్రోధ నుండెట్లు కైవల్య కుల గృహంబు నా నివాసంబు కాశికానగరం ఎట్లు, కోపిష్ఠి ఎక్కడ నా కాశీనగరం ఎక్కడ, ఈ రెండు పొసగవు, కోపిష్ఠి నా నగరంలో ఉండడానికి వీలు లేదు, వెడలి పొమ్మను మాటలు ఎందుకన్నాడు? ఎంతైనా తల్లి మమత కనుక ఇన్ని మాటలాడింది తండ్రి ఒకే మాట వెళ్లి పొమ్మని అని విరూపాక్షుండు రూక్షాక్షరంబుల తన్ను అధిక్షేపించి పలికిన కలంగి వడవడ వడంకుచు వేదవ్యాసుండు. ఎప్పుడైతే విరూపాక్షుడు రూక్షాక్షరాలతో ఈ మాటలన్నాడో వెంటనే వణికిపోయాడు వేదవ్యాసుడు. అయ్యా ఆది దంపతుల పాదారవిందములకు ప్రణమిల్లి, ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాలకు ప్రణమిల్లి, ఏ నపరాధంబు శశితి కోపంబు ఉపసంహరింపు వలయని ప్రార్థించిన, అమ్మా అయ్యా నా తప్పు అయిపోయింది క్షమించమని వేదవ్యాసుడు అన్నట్ట. అప్పుడు శంకరుడు చెప్తున్నాడు, కాశీకాపురి తొంటి కట్టడి నుండక పుణ్యకాలమునందు భూతతిథిని వచ్చువాడవు శిష్యవర్గంబు నీవును ఐదు క్రోశంబులకు అవలి నేల ఉండువాడవు. ఇదివరకట్లా కాశీనగరంలోనే స్థిరంగా ఉంటానని ఇంకా నీకు చల్లదు. ఈ పంచక్రోశ క్షేత్రానికి ఆవల వేరే చోట నువ్వు ఉండు, కేవలం పర్వదినాల్లో మాత్రమే శిష్యవర్గంతో నువ్వు రా, అంతవరకు నీకు అనుమతించను, మిగిలిన తిథుల్లో రాకు. నువ్వు ఉండే చోటు నుంచి నా మందిరం యొక్క ఆ ప్రాకార పైనటువంటి భాగములు కనబడతాయి నీకు. కేవలం పర్వదినాల్లోనే ఇక్కడికి వస్తూ ఉంటా శిష్యులతో, ఇతర దినములు ఎందు రాకు నువ్వు ఇక్కడికి అని, ఇక మీదట అన్యతిథుల తీర్థముల నిందింపకు, ఇక మీద తీర్థాలను నిందిస్తూ బతకు, బుద్ధిమంతుడుగా పొమ్ము బ్రతుకు, బుద్ధిగా బతకవయ్యా, అంచు అంతర్హితుండయ్యన గజతోడ విశ్వనాథుండు. ఆ విధంగా విశ్వనాథుడు పార్వతీ సహితుడి అంతర్ధానమైపోయాడు. వ్యాసుడు తన చోటికి వెళ్ళిపోయాడు కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి, అదే వ్యాస కాశీ. ఈ విధంగా కాశీక్షేత్ర నియమాలని కుమారస్వామి అగస్త్యునితో చెప్పాడు. నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని.